నాలుగవ స్కందంలో 6వ అధ్యాయం చూడబోతున్నాము. సో ఈరోజు 6వ అధ్యాయంలో 1 నుంచి 31వ శ్లోకం వరకు చర్చించుకుంటాం. ఇందులో ముఖ్యంగా కైలాసం, భగవంతుడు శివుడు నివసించే కైలాసం గురించి విస్తృతంగా వర్ణించారు. కైలాసం ఎలా ఉంటుందనేది, అక్కడ ఉన్న సౌందర్యత గురించి. సో ఎందుకు అది వర్ణన జరిగింది అంటే, మనము ఈ యొక్క అధ్యాయం చూసుకుంటే జస్ట్ బ్రీఫ్గా, ఇప్పుడు అక్కడ మొత్తం దక్ష ప్రజాపతి తల నరికేసిన తర్వాత, అక్కడ ఉన్న మొత్తం యజ్ఞస్థలం అంతా ధ్వంసం చేసేసిన తర్వాత, శివుడు అనుచరులు వీరభద్రుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా తిరిగి శివుడి దగ్గరికి కైలాసంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరూ దేవీదేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవునికి ప్రాధేయపడతారు ఒక మార్గదర్శనం చేయమని. ఏం చేయాలి ఇప్పుడు తెలియక, సో అప్పుడు బ్రహ్మదేవుడు వారికి సూచిస్తారు ఒకటే మార్గం, శివుడిని వెళ్ళి మనము ప్రాధేయపడడం, క్షమించమని కోరడం. అలాగే ఆయనకు మీరు యజ్ఞంలో ఏ భాగం అయితే ఇవ్వాలో అది ఇవ్వట్లేదు కనుక అది ఇవ్వండి వెళ్ళి. సో బ్రహ్మదేవుడు కూడా వాళ్ళతో పాటు కలిసి కైలాసానికి వెళ్తారు. ఇప్పుడు కైలాసానికి వెళ్ళే దారిలో, కైలాసానికి చేరుకున్న తర్వాత శివుడి దగ్గర వరకు వెళ్ళే కన్నా ముందు అక్కడ వాతావరణం అంతా కూడా వర్ణించారనమాట వాళ్ళు చూస్తున్నది. సో దీని తర్వాత వాళ్ళు వెళ్ళి శివుడిని వేడుకుంటారు. బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేస్తారు శివుడికి, ఆ శివుడిని శాంతపరచడానికి. సో దాని తర్వాత నెక్స్ట్ శివుడు ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుంది. సో ఇది ముఖ్యాంశాలు ఈ అధ్యాయంలో. ఈరోజు ముఖ్యంగా కైలాసం యొక్క వర్ణన గురించి చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో శివుడిని దర్శనము, శివుడిని ఎలా ఏం ప్రార్థయపడతారు, ఏం ప్రార్థన చేసుకుంటాడు బ్రహ్మదేవుడు, ఆ విషయం చర్చించుకుంటాము. సో అధ్యాయం మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణం చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ మనకి మొదటి శ్లోకం మైత్రేయుని మొదలు పెడుతున్నారు. మైత్రేయ ఉవాచ అత దేవగణాః సర్వే రుద్రాణికై పరాజితాః శూలపః సత్విక్ సభ్యభయాకులాః స్వయం భువే నమస్కృత్య కార్ష్ణ్యేనైతం న్యవేదయన్. సో అక్కడున్న ఋషులు మునులు ఎవరైతే పూజారులు ఇంకా ఆ యజ్ఞస్థలిలో ఉన్న వాళ్ళందరూ దేవతలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు శివుడి యొక్క అనుచరులు, ముఖ్యంగా వీరభద్రుడు ఇంకా ఆయన అనుచరులు చేతిలో ఓడిపోయారు ఒక విధంగా యుద్ధంలో. అక్కడ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ విధంగా గాయాలు పాలైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎంతో భయపడుతూ ఏం చేయాలో ఇప్పుడు తెలియని పరిస్థితిలో బ్రహ్మదేవుడికి వెళ్ళి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు అన్నమాట. సో బ్రహ్మదేవుడికి వాళ్ళందరూ కూడా ప్రణామాలు అర్పించుకొని ఈ విధంగా అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా విధ్వంసం జరిగింది, యజ్ఞం అంతా కూడా ఎలా నాశనం అయిపోయింది మొత్తం అంతా కూడా విస్తృతంగా బ్రహ్మదేవుడికి వర్ణించారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆ యజ్ఞస్థలిలో బ్రహ్మదేవుడు లేడు. సో ఎందుకో మనం చూద్దామండి నెక్స్ట్ శ్లోకంలో. ఉపలభ్యాపురై వైత భగవాన్ అబ్జ సంభవ నారాయణశ్చ విశ్వాత్మా న కస్యాద్వరమీయతు. సో బ్రహ్మదేవుడు ఇంకా అంతేకాకుండా భగవంతుడు విష్ణు వీరిద్దరూ కూడా ఇలాంటివన్నీ అక్కడ జరుగుతాయని ముందే గ్రహించి అక్కడికి వెళ్ళలేదన్నమాట. దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి ఆ యజ్ఞ స్థలానికే వాళ్ళు వెళ్ళలేదు. సో బ్రహ్మదేవుడు విష్ణువు ఆ స్థలానికి వెళ్ళలేదు. సో అది తెలిసి అక్కడ ఇలాంటి జరుగుతుందనేసి అందుకనే వాళ్ళు వెళ్ళలేదని ఇక్కడ శ్లోకంలో చెప్పేస్తున్నారన్నమాట. మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్చున. సో అతీతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్ని విషయాలు కూడా నాకు తెలుసు అని కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పేస్తారు. సో ఆ విధంగా ముందే అక్కడ ఏం జరగబోతుందో గ్రహించిన విష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళలేదన్నమాట వాళ్ళు. సో ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు ఇలా దేవతల యొక్క ప్రార్థనలు విన్న తర్వాత మరి ఏం చేస్తారు, ఏం చెప్తారో చూద్దామంట. తదా కర్ణ్య విభుః ప్రాహ తేజీయ సీకృతాగసి క్షేమాయ తత్ర సాభూయాన్ న ప్రాయేణ భుభూషతాం. ఈ విధంగా ఈ దేవతలు ఇంకా అక్కడ యజ్ఞస్థలి నుంచి వచ్చిన వాళ్ళందరూ చెప్పడం అంతా విన్న తర్వాత బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు, ఏమని, మీరు ఇలా యజ్ఞాన్ని చేపట్టి ఆ యజ్ఞంలో ఇంత గొప్ప వ్యక్తి తేజీయసి కృతాగసి ఎంతో తేజీయవంతుడైన ఎంత గొప్ప మహాత్ముడైన భగవంతుడు శివుణ్ణి మీరు అవమానించారు. ఆయనకు యజ్ఞంలో ఆయన షేరు భాగం ఆయనకు ఇవ్వలేదు, ఇంకా దానికి ముందు కూడా ఎన్నో రకాలుగా అవమానించారు. తద్వారా మీరు ఆయన పాదపద్మాల పట్ల ఇలాంటి ప్రవర్తన చేసి అవమానించిన తర్వాత మీరు సుఖంగా ఉండగలుగుతారని ఎలా అనుకుంటారు, ఇది మీ మూర్ఖత్వం. సో అటువంటి పెద్ద మహాత్ముల్ని మీరు వాళ్ళ పట్ల అపరాధాలు చేసి మీరు సుఖంగా ఉండలేరు, మీకు ఎలా ఆనందం కలుగుతుంది, మీకు ఆనందం అనేది మీరు పొందలేరు అనేసి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట. సో అక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు ఒక విధంగా చెప్పాలంటే అలా అవమానించిన కారణంగా దక్ష ప్రజాపతి యొక్క తలకాయ ఎగిరిపోయింది అక్కడ, అది మంచి జరిగింది దానికి. ఎందుకంటే మామూలుగా మను యొక్క సిద్ధాంతం ప్రకారం కూడా ఎవరైనా ఒకవేళ ఇలా ఒక మర్డర్ ఏదైనా చేస్తే, మర్డర్ చేస్తే ఎవరైనా చంపేస్తే అలా, సో అతనికి రాజు కూడా ఒక పనిష్మెంట్ ఇస్తారు, అతనికి కూడా మృత్యుదండని ఇస్తారు రాజు. ఎందుకు అంటే అలా మృత్యుదండ ఇవ్వడం కారణంగా అతను ఇంకా ఎక్కువ మర్డర్లు చేయకుండా ఉంటాడు. ఇంకా అంతేకాకుండా ఇలా మృత్యుదండ పొందిన కారణంగా నెక్స్ట్ వచ్చే జన్మలో మళ్ళీ ఆ శిక్షను అనుభవించాల్సిన అవసరం ఉండదు. సో అతనికి మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. సో ఇలా రెండు విధాలుగా మేలు జరుగుతుంది కనుక అలా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే దండన అనేది విధిస్తారనమాట, అయ్యో పాపం అనేసి వదిలేయారనమాట. సో ముఖ్యంగా ఇంకో చోట ప్రభుపాల గారు చెప్తారనమాట, ముందు అలా ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు కట్ చేసేవారు. తద్వారా ఏంటంటే ఇంకో వాళ్ళు దొంగతనం చేయలేరు, ఇంకా ఎవ్వరు కూడా దొంగతనం చేయడానికి వాళ్ళు ముందుకు కూడా రారు. ఎవరైనా భయపడతారు, అమ్మో చేతులు కట్ చేస్తారు, మా చేతులు కోసేస్తారు ఒకవేళ దొంగతనం చేస్తే అని. సో దొంగలు పెరగరన్నమాట, రాజ్యంలో దొంగలు పెరగరు. కానీ ప్రభుపాల గారు అన్నారు, ఇవాళ ఎక్కడైనా దొంగతనం జరిగితే మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే పిలిస్తే పోలీసులు వచ్చి చూసి కేసు నోట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు దొంగ పట్టుకోలేకపోతారు, అలా ఆ నిందితుడికి కానీ ఇలాంటి మర్డర్ చేసిన వాడికి కూడా తొందరగా శిక్ష అనేది పడదు. తద్వారా ఏంటంటే ఇప్పుడు అది అసమర్థత, అది మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్కార్ యొక్క అసమర్థత ఈ కలియుగంలో అని చెప్తున్నారన్నమాట. అందుకారణంగా ఈ అసమర్థత కారణంగా, చేతగాని తానం కారణంగా సమాజంలో ఎన్నో రకాల ఇలాంటి క్రిమినల్స్, దొంగలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి, అలాంటి వాళ్ళందరూ కూడా పెరిగిపోతున్నారు. అందుకనే ఎవరైనా తప్పు చేస్తే ఇలా వెంటనే దండన అనేది విధించాలి, అది వారికి చాలా మంచిది, సమాజానికి కూడా చాలా మంచి చేస్తుంది. ఒక అంతేగాని అయ్యో పాపమే వదిలేకూడదు అన్నమాట. సో అది అలా దండన విధించేది రాజు, అలా నిందితుడికి దండన విధించేది సరైన విధానమని మనకు ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు ఇక్కడ. సో అందుకనే దక్ష ప్రజాపతి ఒక విధంగా బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే బాగా జరిగింది, జరగాల్సిందే జరిగింది, అది మంచిది దక్ష ప్రజాపతికి. మీరు ఇంకా ఎలా ముందే అవమానించారు శివుణ్ణి ఫస్టే, ఇప్పుడు మీరు ఇంకా సుఖంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతారు? ఏదో ఒకటి జరగబోతుంది, జరుగుతుందని తెలిసే ఇలాంటిది బ్రహ్మదేవుడు అక్కడ వెళ్ళలేదు అలాంటి యజ్ఞానికి. ప్రసాదయధ్వం పరిశుద్ధ చేతస క్షిప్ర ప్రసాదం ప్రగృహీతాంగ్రి పద్మం. మీరు శివుణ్ణి పిలవలేదు యజ్ఞానికి, అలా శివుణ్ణి పిలవకుండా ఆయనకు ఇవ్వాల్సిన భాగం ఆయనకు ఇవ్వలేదు కనుక మీరందరూ కూడా అపరాధులే. ఈ యొక్క ఏదైతే జరిగిందో ఇందులో మీరందరూ కూడా భాగస్వాములే, మీరందరూ కూడా అపరాధులే శివుడి పదపద్మాల పట్ల. అందుకనే మీరు ఇప్పుడు ఇంకా మా మనసులో ఇవన్నీ పెట్టుకోకుండా వెళ్ళేసి వెంటనే శివుడి దగ్గర కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి, మనస్ఫూర్తిగా వెళ్ళి క్షమాపణ కోరుకోండి. అలా మీరు ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని మీరు ప్రాధాయపడితే మా వల్ల తప్పు జరిగిపోయిందని మీరు మనస్ఫూర్తిగా చెప్తే అక్కడ, అప్పుడు శివుడు మిమ్మల్ని మీ పట్ల ప్రసన్నుడై ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. శివుడికి ఒక పేరు ఉందంట అశుతోష్ అని. అశు అంటే త్వరగా, తోష అంటే సంతుష్ట చెందడం, త్వరగా శివుడు సంతృప్తి చెందుతారన్నమాట. సో అందుకే శివుణ్ణి సంతృప్తిపరచడం చాలా సులువు. అందుకే మీరందరూ వెంటనే వెళ్ళి మళ్ళీ శివుడి పాళ్ళ మీద పడి ప్రాధేయపడండి, క్షమాపణ కోరండి. తద్వారా ఏంటంటే శివుడు సంతృష్టపడి మిమ్మల్ని క్షమించేస్తాడు. ఎందుకంటే శివుడికి తెలుసు, సరే బ్రహ్మదేవుడికి కూడా తెలుసు శివుడి యొక్క మనస్సు, మనస్తత్వం. ఆయన అశుతోష్ అనే పేరు అందుకనే. ఆశాసాన జీవితం అద్వరస్య లోకస్సపాలకుపితేన యస్మిన్ తమాశు దేవం ప్రియయా విహీనం క్షమాపయత్వం హృది విద్ధం దురుక్తై. అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరికీ కూడా మీరు శివుణ్ణి చాలా తక్కువ అంచనా వేశారు, లేకపోతే మీరు తక్కువ చూశారు, ఆలోచించారు ఆయన గురించి. కానీ శివుడు చాలా శక్తివంతుడు. ఆయన కోపం ద్వారా ఆయన మొత్తం అన్ని లోకాలని, అన్ని గ్రహాలని, వాళ్ళ లోకపాలకుల్ని కూడా ఆయన వెంటనే ధ్వంసం చేసేయగలడు అందరినీ. అందుకనే ముందే ఆల్రెడీ శివుడు తన భార్యను కోల్పోయి తద్వారా ఆయన దుఃఖంలో ఉన్నాడు. ఈ విధంగా దానికన్నా ముందు దక్షుడు యొక్క అనుచితమైన వాక్యాల ద్వారా ఆయన అవమానించడం కూడా అన్ని సరైన పని చేయలేదు దక్షుడు దానికన్నా ముందు. సో ఇవన్నీ విషయాల్ని మీరు గ్రహించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వెంటనే వెళ్ళి శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి, ఇది ఒక్కటే మార్గం అని ఇక్కడ బ్రహ్మదేవుడు అందరి దేవతలకు సూచిస్తున్నారన్నమాట. నాహం న యజ్ఞో న చయూయమన్యే యే దేహబాజో మునయశ్చ తత్వం విదు ప్రమాణం బలవీర్యయోర్వ యస్యాత్మతంత్రస్య క ఉపాయం విదిత్సేత్. బ్రహ్మదేవుడు చెప్తున్నాను అన్నమాట, ఇది ఎవ్వరు కూడా, నేను కూడా కాదు, ఇంద్రుడు కూడా కాదు, ఎవ్వరు అర్థం చేసుకోలేరు శివుడు ఎంత శక్తివంతుడని, శివుడికి ఎంత శక్తి ఉందో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. సో అలా మనము శివుడి యొక్క శక్తిని అంచనా వేయలేము, అటువంటిది ఆయన పాదాల పట్ల మనం ఎలా అపరాధం చేయగలము, సో మనం ఇది చేసిన పెద్ద తప్పు అని ఇక్కడ బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ కూడా చెప్తున్నారు. మీరు పెద్ద తప్పు చేశారు, మీరు ఆయన శక్తిని కూడా అంచనా వేయలేరు, నేనే అంచనా వేయలేను, అటువంటిది ఆయన పట్ల మీరు ఇంత పెద్ద అపరాధం చేసేసారు.
సయిత్తమాదిశ్యసురానజస్తుతై సమన్విత పితృవిశ ప్రజేషై యయౌ స్వదిష్ణ్యం నిలయం పురద్విష కైలాసమద్రీ పరవం ప్రియం ప్రభో ప్రవరం ప్రియం ప్రభో.
సో అందుకనే ఇప్పుడు ఈ విధంగా అందరికీ సూచించిన తర్వాత దేవతలకి, పితాలకి, ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడ వచ్చిన ప్రజాపతులందరికీ కూడా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ తీసుకొని ఆయన ధామాన్ని వదిలి ఇప్పుడు శివుడి ధామానికి కైలాసానికి బయలుదేరారు, కైలాస పర్వతానికి బయలుదేరారనమాట. సో పదండి వెళ్ళి మనం అక్కడ శివుణ్ణి క్షమాపణ కోరుకుందాం, ఆయన ప్రాధేయపడదాం, ఆయన కాళ్ళ మీద పడి అనేసి బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు అక్కడ కైలాసం గురించి వర్ణన మనకి వస్తుందన్నమాట వచ్చే శ్లోకం నుంచి, 9వ శ్లోకం నుంచి. సో 9వ శ్లోకం నుంచి చూద్దామంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం ఎన్నో శ్లోకాల్లో కైలాసం గురించి విస్తృతంగా వర్ణిస్తారు. ముఖ్యంగా 14 శ్లోకాలు అని చెప్పారు, అంటే 23 వరకు. జన్మ ఔషధి తపో మంత్ర యోగ సిద్ధేర్ నరేతరైః జుష్టం కిన్నర గంధర్వైర్ అప్సరోష్భిర్ వ్రతం సదా. ఈ కైలాసం శివుడి యొక్క నివసించే పర్వతాన్ని కైలాసం అంటారు. అక్కడ ఎన్నో రకరకాల జన్మౌషధి తపో మంత్ర, రకరకాల ఔషధ విలువలున్న చెట్లు, ఇంకా రకరకాల కూరగాయలు, ఇంకా ఎన్నో వేద మంత్రాలతో శుద్ధమై ఎన్నో రకాల యోగులు యోగ సాధనతో యోగ సిద్ధితో అక్కడంతా కూడా స్థలమంతా కూడా పవిత్రంగా మారిందంట. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా దేవతలతో సమానం, జన్మతోనే వాళ్ళందరూ కూడా దేవతల లాగా వాళ్ళకు కూడా శక్తివంతమైన వాళ్ళు, వాళ్ళకు కూడా అన్ని రకాల సిద్ధులు శక్తులు ఉంటాయి అక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా కైలాసంలో. అంతేకాకుండా ఆ కైలాసంలో ఇంకా చాలామంది రకరకాల మనుషులు, కిన్నెరులు, గంధర్వులు, ఇంకా వాళ్ళందరి భార్యలు అప్సరసలు, వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. నానా మణిమయ శృంగైర్ నానా ధాతు విచిత్రితైః నానా ద్రుమలతా గుల్మైర్ నానా మృగ గణవ్రతైః. ఇలా కైలాసము ఆ పర్వతం అంతా కూడా ఎన్నో రకరకాల వజ్రాలు, విలువైన ఇంకా విలువైన రత్నాలు వీటన్నిటితో కూడా సుశోభితమైందన్నమాట. ఇలా ఇంకా ఎన్నో విలువైన చెట్లు, ఇంకా రకరకాల వృక్షాలు అన్నీ కూడా ఉన్నాయంట. సో ఈ విధంగా ఇంకా ఎన్నో రకరకాల మృగాలు, ముఖ్యంగా ఇక్కడ రకరకాల జింకలు కూడా ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అక్కడ ఏమేమి పూలు, పళ్ళు, కూరగాయలు, పక్షులు, పశువులు, ప్రాణులు ఉంటాయో అన్నీ కూడా వర్ణిస్తారు విస్తృతంగా వచ్చే శ్లోకం నుంచి. నానామల ప్రశ్రవణైర్ నానా కందర సానుభి రమణం విహరంతీనాం రమణై సిద్ధయూషితాం. సో రకరకాల జలాశయాలు కూడా ఉన్నాయంట, వాటర్ఫాల్స్. ఇంకా ఆ పర్వతాల మధ్యలో ఎన్నో రకరకాల మంచి మంచి గుహలు కూడా ఉన్నాయంట, కేవ్స్. ఇంకా దాంట్లో వీళ్ళందరూ రకరకాల సిద్ధులు, వాళ్ళ భార్యలు, ఎంతో సౌందర్యవంతమైన భార్యలు, వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు, అక్కడ కనిపిస్తారు అని చెప్తున్నారు. ఇలా మొత్తం ఇప్పుడు వర్ణనే ఉంటుంది ఇందులో, మనకి ఎక్కువ సిద్ధాంతం పెద్దగా ఉండదు. ఇప్పుడు మనం చర్చించుకునేదంతా కూడా వర్ణన వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దామంట శ్లోకాస్. సో 12వ శ్లోకం. మయూర కేకాభిరుతం మాధాందాలి విమూర్ఛితం ప్లావితై రక్త కంఠానాం కూజితైశ్చ పటత్రినాం. సో ఆ కైలాస పర్వతం మీద ఎప్పుడు మంచి ఎంతో కమనీయమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయంట. అంటే అక్కడ ఎప్పుడు మయూర అంటే పికాక్స్, నెమలి యొక్క పిలుపు, నెమలి చేసే శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటాయంట. ఇంకా రకరకాల బీస్, భ్రమర గానం చేస్తూ కనిపిస్తుంది. కుక్కు, కోయిల పాడుతూ కనిపిస్తుంది, వినిపిస్తుంది మీకు. అలా ఎన్నో రకాల పక్షులు చేసే శబ్దాలు అన్ని కూడా అక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఆహ్వయంతం ఇవో దష్టైర్ ద్విజాన్ కామాదుగైర్ ద్రుమైః వ్రజంతం ఇవ మాతంగైర్ గణంతం ఇవ నిర్జరైః. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద టాల్ ట్రీస్, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయంట, చాలా హైట్. సో ఆ వృక్షాలు, ఇంకా అక్కడ ఎన్నో పక్షులు అన్నీ పిలుస్తూ ఉన్నాయంట, అరుస్తున్నాయి. సో అక్కడ ఆ వృక్షాల మధ్యలోంచి ఏనుగుల ఒక గుంపు వెళ్తున్నప్పుడు మొత్తం అంతా ఆ పర్వతం అంతా కూడా షేక్ అవుతున్నట్టు సౌండ్ వస్తుందంట. సో ఈ విధంగా అక్కడ ఉన్న జలాశయాల ద్వారా కూడా రకరకాల సౌండ్స్ ఇవన్నీ రావడం ద్వారా ఆ సౌండ్స్ అన్నీ కూడా ఈ కైలాస పర్వతం చేస్తున్నట్టు వినిపిస్తుందంట. ఇదంతా వర్ణన ఉంది. మందారై పారిజాతైశ్చ సరళైశ్చోపశోభితం తమాలైః శాలతాలైశ్చ కోవిదారాశనార్జునైః చూతైః కదంభైర్నిపైశ్చ నాగపున్నాగచంపకైః పాటల శోక భకులైః కుండైకురభకైరపి. సో ఇలా కైలాస పర్వతం మీద ఎన్నో రకాల వృక్షాలు ఉన్నాయంట. వాళ్ళు పేర్లు ఇచ్చారు ఇక్కడ. మందార, పారిజాత, సరళ, తమల, తాళ, కోవిదర, ఆసన, అర్జున, ఆమ్రజాతి అంటే మామిడి పండు చెట్టు, కదంబ ధూళి కదంబ, నాగ పున్నాగ, చంపక పటాల, అశోక బకుల, కుండ కురబోక కురబాక, ఇలా మొత్తం పర్వతం అంతా కూడా రకరకాల చెట్లతో, ఇంకా రకరకాల చెట్ల ద్వారా వచ్చే రకరకాల పువ్వులు పూవడం పూయడం, ఆ పువ్వుల నుంచి వచ్చే రకరకాల సుగంధాలతో నిండిపోయి ఉందంట మొత్తం పర్వతం. సో ఇక్కడ బయట వాటర్ పడుతుందన్నమాట, దాని సౌండ్ వస్తున్నట్టుంది కొంచెం.
స్వర్ణార్ణ షటపత్రైశ్చ వరరేణుక జాతిభి కుబ్జకైర్ మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మండితం.
ఇంకా ఎన్నో రకాల చెట్లు ఉన్నాయంట ఆ యొక్క పర్వతం పైన. బంగారపు, పద్మపు పువ్వు ఉన్నాయంట. మాలతి, కుబ్జ, మల్లిక, మాధవి ఇటువంటి ఇంకా ఎన్నో చెట్లు ఉన్నాయంట సార్ పేర్లు. ఇప్పుడు ఇంకా ఫల్ల యొక్క చెట్లు కూడా ఉన్నాయని చెప్తారు.
పనసోదుంబర శత ప్లక్షణ్యగ్రోధ హింగువిహి భూర్జేర్ ఓషధి పూగై రాజపూగైశ్చ జంబుదిహి.
కైలాస పర్వతం మీద ఇంకొన్ని రకరకాల చెట్లున్నాయి. కట, పనస చెట్టు, జూలర, అశ్వత్థ చెట్టు, ప్లక్ష, న్యగ్రోదస, ఇంకా ఇటువంటి రకరకాల చెట్లు ఉన్నాయి. భూర్జపత్ర, బీటిల్ నట్స్, రాజపూగ, బ్లాక్ బెర్రీస్, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి అని పేర్లు రాశారు ఇక్కడ. రకరకాల ఫలాలు యొక్క చెట్లు.
ఖర్జూరామ్రాతకామ్రాధ్యై ప్రియాలా మధుకేన్గుడై ద్రుమజ్యాద్భిర్ అన్యైశ్చ రాజితం వేణు కీచకై.
సో మామిడి చెట్లు, ప్రియాల, మధుక, ఇంగుడ, ఇలా వేరు చెట్లు ఉన్నాయంట. ఇవి కాకుండా ఇంకా రకరకాల బ్యాంబూ ట్రీస్, కీచక, ఇంకా చాలా రకరకాల చెట్లు అక్కడ ఉన్నాయి కైలాస పర్వతం మీద అని రాశారు. సో ఇవన్నీ వర్ణన అన్నమాట. సో మీ దగ్గర యాక్చువల్లీ అందుకే భాగవతం ముందుంటే చాలా మంచిది, లేకపోతే మీకు చాలా బోరింగ్గా ఉండొచ్చు. ఎందుకంటే శ్లోకాలు ఇక్కడ కనిపించవు కాబట్టి లైవ్ క్లాస్లో ఇది నాకు కుదరదు. సో అందుకనే భాగవతం ముందు పెట్టుకోండి మీరు.
కుముదోత్పల కహ్లార షటపత్ర వనర్దిభి నలినీషు కలం కూజత్ కగా వృందోపశోభితం మృగై సకా మృగై క్రోడైర్ మృగేంద్రైర్ రక్ష శ్లక్ష్యకై గవయై శరభైర్ వ్యగ్రై రురుభిర్ మహిషాదిభి.
ఇక్కడ అన్ని రకరకాల పక్షులు మరియు పశువుల గురించి చెప్పారు. అఫ్కోర్స్ ఇంకా పువ్వులు కూడా, రకరకాల పద్మపు పువ్వులు, కుంకుముద పువ్వులు, ఉత్పల, శతపత్ర, రకరకాల పువ్వులు ఉన్నాయి అక్కడ. ఎన్నో రకరకాల వనాలు, ఇంకా జలాశయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రకరకాల పక్షులు ఉన్నాయి. ఇంకా రకరకాల ప్రాణుల్లో, అంటే వేరే పశువుల్లో, జింకలు, కోతులు, ఇంకా బోర్, సింహాలు, వృక్ష, శ్లక్ష, ఇంకా అడవిలో ఉండే ఆవులు, ఇంకా గాడిదలు, పులులు, చిన్న జింకలు, బఫెలో, బర్రెలు, ఇంకా ఇలా రకరకాల అక్కడ అన్ని రకాల పశువులు ఆనందంగా నివసిస్తున్నాయంట.
కర్ణాంత్రైకపదాశవస్యైర్ నిర్జుష్టం మృకనాభిభిః కడలీకండ సమృద్ధ నలినీ పులినాశ్రయం.
ఇలా ఎన్నో రకాల జింకలు పేర్లు ఇచ్చారు ఇక్కడ. కర్ణాంతర, ఏకపాద, అశ్వాస్య, వ్రక, కస్తూరి. ఈ కస్తూరి నుంచే కస్తూరి సెంట్ వస్తుంది ఈ రకమైన జింక నుంచి. సో ఇక్కడ అలా ఎన్నో రకాల జింకలు, ఇంకో ఎన్నో రకరకాల అరటి చెట్లు కూడా ఉన్నాయంట ఇక్కడ. ఇవన్నీ కూడా జలాశయాల పక్కన ఉన్న పర్వతాల బార్డర్ని అంతా కూడా అలంకరిస్తూ ఉన్నాయంట.
పర్యష్టం నందయ సత్యా స్నాన పుణ్యోతరోదయ విలోక్య భూతేశగిరిం విబుదా విస్మయం యయు.
అక్కడ ఒక చిన్న నది కూడా ఉందంట, దాని పేరు అలకానంద. ఈ అలకానంద నదిలో, ఈ అలకానంద నదిలో సతి స్నానం చేసేదంట. అందుకని ఇది చాలా పవిత్ర, విస్మితం అయిపోయారనమాట వీళ్ళందరూ కూడా కైలాసమ్మ యొక్క సౌందర్యాన్ని చూసి. వీళ్ళందరికీ ఆశ్చర్యచకితులైపోయారు ఇక్కడ ఉన్న సౌందర్యాన్ని చూసి. సో ఒక కామెంటరీ ఉంది శ్రీ భాగవత్ చంద్ర చంద్రిక అని. ఆ యొక్క కామెంటరీ ప్రకారం ఈ సతి స్నానం చేసిన ఈ జలాశయం కూడా గంగా జలాలతో సమానం. ఎందుకంటే శివుడు తన తలపైన జటంలో గంగ ఉంటుంది. సో అక్కడ నుంచి గంగ తర్వాత వేరే లోకాలకు కూడా చేరుకుంటుంది. సో కనుక అక్కడ ఉన్నది కూడా గంగతో సమానం, అలకానంద గంగ అనేసి ఇక్కడ చెప్తున్నారు. అలకానంద గంగ అనేసి ఇక్కడ చెప్తున్నారు.
దదృశుస్తత్ర కేరమ్యాం అలకాం నామ.
ఈ అలక అనే ఆ ప్రదేశం పేరు. అక్కడ ఈ యొక్క సౌగంధిక అనేది ఆ వనం పేరు, అక్కడ ఉన్న వనం పేరు. అంటే సౌగంధిక అంటే ఎంతో మొత్తం సుగంధంతో నిండిపోయి ఉన్న వనం అని. ఈ సౌగంధిక వనంలో ఎన్నో రకరకాల కమలం పూలు, పద్మ పూలు ఉన్నాయంట. అందుకనే చాలా సౌగంధికంగా ఆ మొత్తం వనం ఉందని చెప్తున్నారు. వీరరాఘవాచార్యుల ప్రకారం అలక అంటే అసాధారణమైన సౌందర్యం, దాని యొక్క శబ్దం అర్థం. అంటే అక్కడ అంత సౌందర్యంగా ఉంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా అక్కడున్న నది గురించి కొన్ని వివరాలు కూడా చెప్తారు, అవి కూడా చూద్దామంట. 24 నుంచి
నంద చాలక నంద సరితౌ బాహ్యతః పురః తీర్థ పాదాపదాం భుజ రజసాతీవ పావనే.
సో అక్కడ రెండు నదుల్ని చూశారంట. ఒక నది పేరు నంద, ఇంకో నది పేరు అలకనంద. సో రెండు నదులు కూడా భగవంతుడి యొక్క పాదధూళితో నిండి అవన్నీ కూడా పవిత్రమైపోయాయి. గోవిందుడి యొక్క తీర్థపాద పాదాంభోజ రజసతీవ పావని పావనమైపోయాయి రెండు నదులు కూడా దేవుడి యొక్క, భగవంతుడు గోవిందుడి యొక్క పాదధూళితో మిళితమై. సో ఈ విధంగా ఇప్పుడు అక్కడ ఇది స్వర్గం కన్నా కూడా ఇంకా సౌందర్యవంతంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ వర్ణన అర్థమవుతుంది. సో కానీ ఈ వర్ణనలోంచి ఇప్పుడు కొన్ని మనకి ప్రభుపాల ద్వారా శిక్షణలు కూడా స్టార్ట్ చేస్తారు ఇవ్వడం. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చూద్దామంట మనం.
యయో సురస్త్రియ క్షత్తర్ అవరుహ్య స్వదిష్ణ్యత క్రీడంతి పుంసస్సించంత్యో విఘాయ ప్రతికర్షితా.
ఓ విదుర, అక్కడ ఎంతోమంది అప్సరసలు వాళ్ళందరూ కూడా వారి వారి విమానాల్లో ప్రయాణిస్తూ వారి యొక్క భర్తలతో కలిసి అక్కడికి చేరుకొని అక్కడ రతిక్రియ అయిపోయిన తర్వాత అక్కడ జలాల్లో స్నానం చేసి అక్కడ జలాల్లోంచి ఆ జలాలతో వాళ్ళు ఒకరి మీద ఒకరు చల్లుకొని అలా క్రీడలు కూడా చేసుకుంటూ ఉంటారని చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి రెండు విషయాలు చెప్తున్నారు. ఇంతకుముందు ఇవి జలాలు అనేవి ఎంతో పవిత్రమైన పుణ్యమైన పుణ్య నదులు అని. ఎందుకు అంటే భగవంతుడి యొక్క పాద ధూళి తగిలినందు కారణంగా. సో ఏ జలమైనా సరే ఎప్పుడైనా భగవంతుడికి స్పర్శించినా, భగవంతుడి సేవలో ఉపయోగించబడినా, అవన్నీ కూడా పవిత్రమైపోతాయి అనేది సిద్ధాంతం. ఆ విషయం మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లోంచి. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పారు ఇక్కడ, రతికర్షితాహ అని చెప్పారు. రతికర్షిత అంటే రతిక్రియ తర్వాత వీళ్ళందరికీ ఎంతో దుఃఖం కలిగిందంట. సో ఇది అంటే అందులో తర్వాత దుఃఖం కలిగినా కానీ వాళ్ళు అదొక శారీరక అవసరంగా రతిక్రియలో పాల్గొన్నారనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క నదులు, ఈ నదులు ఏంటంటే పవిత్రమైన నదులు, ఈ నదుల్లో స్నానం చేస్తే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. తీర్థ అంటే తీర్థపాద్, తీర్థ అంటే తీర్థస్థలం, తీర్థపాద అంటే భగవంతుడి యొక్క పాదాలు, తీర్థపాదాలు అని ఎక్కడ నిరసిస్తే, ఎక్కడ కాలి పెడితే ఆ ప్రదేశం, ఆ ప్లేసు తీర్థస్థలంగా మారిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకొక విధంగా చెప్పాలంటే, సో చాలామంది ఏంటంటే తీర్థస్థలాలకు ఎందుకు వెళ్తారు, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు, ఆ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీర్థస్థలాల్లో ఉన్న నదుల్లో ఎందుకు స్నానం చేస్తారు, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాపాలన్నీ తొలగించుకోవడానికి, పాపాలన్నీ కడిగేసుకోవడానికి ఆ నదుల్లో వెళ్ళేసి గంగాలో యమునాలో వెళ్ళి స్నానం చేస్తారు, అలాంటి తీర్థస్థలాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. సో ఎందుకంటే వాటికి ఆ శక్తి ఉంది, ఆ శుద్ధపరిచే శక్తి ఉంది కనుక. సో మరి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాధారణమైన ప్రజలు దీనికోసం వెళ్తారు తీర్థస్థలాలకి. కానీ ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా ఆయన పాదపద్మాల పట్ల శరణాగతం అయిపోయి భగవంతుడి పాదపద్మాలని ఆశ్రయించి అక్కడే ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండే వాళ్ళకి, భగవంతుడి పాదపద్మాలకి తప్పకుండా అంటే భగవంతుడి సాన్నిధ్యంలో వచ్చిన ప్రతి ఒక్కరు శుద్ధమైపోతారు. కాబట్టి భక్తులు ఆబ్వియస్లీ భగవంతుడికి శరణాగతులు అయిపోయి శుద్ధమైపోతారు. అందుకనే అటువంటి ఎలాగైతే భగవంతుడి యొక్క పాదాలు ఎక్కడ పడితే తీర్థపాద్ తీర్థంగా మారిపోతుంది ఆ స్థలం, అలాగే భగవంతుడే కాదు భగవంతుడు అలాంటి శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడి పాదాలను సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారు, అటువంటి శుద్ధ భక్తులు కూడా తీర్థ కురువంతి తీర్థాన్ని, వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తే ఎక్కడ నివసిస్తే ఆ ప్రదేశం కూడా తీర్థస్థలంగా మారిపోతుంది. సో అందుకనే నరోత్తమ దాస్ ఠాకూర్ అంటారు, ఆయన మహాన్ ఆచార్యులు మనకు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, మనము అందుకనే ఇలా పాపాలు తొలగించుకోవడానికి తీర్థస్థలాల్ని దర్శించే అవసరం మనకి లేదు, ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేసి మీరు పాపాలు తొలగించుకోవడానికి ఆ తీర్థస్థలానికి వెళ్ళాలి, ఎవరికే బుద్ధి ఉందో వాళ్ళు నిజంగా పాపాలు తొలగించుకోవాలి శుద్ధమైపోవాలంటే భగవంతుడి శరణాగతులు అవుతారు. ఆ విధంగా భగవంతుడికి శరణాగతులయ్యి అలా భగవంతుడికి శరణాగతులు అయిన వారికి ఈ తీర్థస్థలాలను దర్శించుకునే ఫలం అది ఒక ఫ్రీగా దొరికిపోతుంది అన్నమాట, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సపరేట్గా పాపాలు తొలగించుకోవడానికి మనం కడిగించుకోవడానికి ఎక్కడో దూరం ఉన్న నదికి వెళ్లాల్సిన అవసరం లేదు, తీర్థస్థలానికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో అందుకని ఎవరైనా భగవంతుడి సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్న వ్యక్తి, ఫిక్స్ అయిపోయిన వ్యక్తికి అటువంటి వ్యక్తి ని కూడా తీర్థపాద అంటారనమాట. సో అటువంటి వ్యక్తి తన పాపాలని తొలగించుకోవడం కోసం ఎక్కడెక్కడో తీర్థస్థలాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. సో ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ తీర్థ కురువంతి తీర్థాన్ని, ఆ తీర్థస్థలం అది మారిపోతుంది తీర్థస్థలంగా, ఎక్కడ శుద్ధ భక్తులు నివసిస్తారు. సో మరి ఎందుకండి మరి భక్తులు కూడా, మరి పంచాంగ భక్తులు ఒకటి ఉంది అనమాట, ధామ్వాస్ తీర్థస్థలంలో నివసించాలి అని, లేకపోతే తీర్థ స్థలాలకి దర్శించుకోవడానికి మనం వెళ్తాము, ప్రభుపాల్ గారు కూడా తన భక్తుల్ని శిష్యుల్ని తీసుకెళ్లారు తీర్థస్థలం దర్శించడానికి, భక్తి సిద్ధాంత ఠాకూర్ కూడా తీసుకువెళ్లారు, మనం కూడా వెళ్తుంటాం తీర్థస్థలాలకి. ఎందుకంటే మనం వెళ్ళేది జస్ట్ పాపాలు తొలగించుకోవడానికి కాదు, మనం వెళ్ళేది తీర్థస్థలాల్ని దర్శించుకునేది భగవంతుడిని ఇంకా బాగా స్మరించుకోవడానికి, భగవంతుడు చేసిన లీలా స్థలాల్ని దర్శించుకొని భగవంతుడి స్మరణ, భగవంతుడి పైన మనకి శ్రద్ధ పెంపొందించుకోవడానికి, మన భక్తిలో మనం ఇంకా దృఢంగా అవడానికి, మన యొక్క భక్తిలో మన యొక్క శ్రద్ధ, ఇంకా భక్తిలో మన యొక్క నిమగ్నత ధ్యానం పెంచుకోవడానికి మనం వెళ్తాం తీర్థస్థలాలకి, జస్ట్ పాపాలు తొలగించుకోవడానికి మాత్రం కాదు, అది మన ముఖ్యమైన కర్తవ్యం కాదనమాట. సో ఆ విధంగా ఇది ఇక్కడ ఈ విషయాల గురించి ఇక్కడ వర్ణించారు. ఇయయో తత్స్థాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం
విశ్రోపీ పిబంత్యంబః పాయయంతో గజాగజీః.
ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈ అప్సరసలు వీళ్ళందరూ స్వర్గంలో వాసులందరూ కూడా ఈ విధంగా ఈ జలాశయాల్లో స్నానం చేసి ఆ అప్సరసాలు స్నానం చేయడం కారణంగా వాళ్ళ శరీరం ఉన్న కుంకుమ అంతా కూడా ఆ నీళ్ళలో కలిసి ఆ నీళ్ళంతా కూడా ఎల్లో కలర్ అయిపోతాయంట, పసుపచ్చ రంగులో మారిపోతాయి. ఇంకా ఎంతో స్మెల్ సుగంధితం కూడా సుగంధితంగా మారిపోతుంది ఆ జలాలంతా కూడా. సో అక్కడ అప్పుడు ఎంతోమంది ఏనుగులు వాళ్ళ భార్యలతో వచ్చి అక్కడ స్నానం చేస్తాయంట. వారికి ఏం దహనం లేకున్నా కానీ ఆ యొక్క జలాల పట్ల ఆకర్షితులైపోయి ఎన్నో రకాల ఏనుగులు వచ్చి కూడా అక్కడ స్నానం చేస్తాయని చెప్తున్నారు. ఇంకా నీళ్ళు కూడా తాగుతాయని చెప్తున్నారు.
తహేమా మహారత్న విమానశత శంకులాం జుష్టాం పుణ్యజన స్త్రీభిర్ యతాకం సతదిఘనం.
సో ఇక్కడ విమానాల్లో ఇలా ఎంతోమంది స్వర్గంలో ఉండే వాసులు, అక్కడ నివసిస్తున్న వాళ్ళు స్వర్గవాసులు అందరూ కూడా ఈ విమానాలన్నీ కూడా ఏంటంటే వజ్రాలు వైడూర్యాలు ఇంకా బంగారంతో తయారు నిర్మితమైన విమానాలు, వీటిలో ప్రయాణిస్తారంట అక్కడ ఉన్న స్వర్గంలో ఉండే వాసులందరూ కూడా. సో అందుకే ఇవి ఎలా ఉంటాయంటే మనం ఆకాశంలో మబ్బుల్లో మెరుపులు వచ్చినప్పుడు ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయన్నమాట. అంటే వీళ్ళు అలా అంతరిక్షంలో ఈ విమానాల్లో వెళ్తుంటారు. ఆ విమానాల్లో వీళ్ళందరూ కూడా ఇలాంటి వజ్రాలు వైడూర్యాలు బంగారంతో వీళ్ళు అలంకరించుకొని అక్కడ ఉన్న వాసులు స్వర్గంలో ఉండే వాసులు అప్సరసలు అందరూ వెళ్తూ ఉంటారు కదా, అది మెరుస్తుంది, ఒక మెరుపులాగా మెరుస్తూ ఉంటారంట వాళ్ళు, అలా కనిపిస్తారంట. మబ్బుల్లో మెరుపు వస్తే ఎలా కనిపిస్తుందో ఆకాశంలో అలా కనిపిస్తారంట వాళ్ళు ప్రయాణిస్తుంటే. సో ఇక్కడ విమానాల గురించి వర్ణించారు. విమాన శత శంకులాం, ఇలా వందల్లో ఉంటాయన్నమాట. ఇలా ఒక్క విమానమే కాదు, వందల్లో వెళ్తాయని చెప్తున్నారు. సో విమానాలు అనేవి ఇవేం కొత్త కాదనమాట. ఇప్పుడు మనిషి కనిపెట్టాడే విమానం కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల క్రితం. సో అది ఇదేమి కొత్త ఆవిష్కరణ కాదనమాట. పై లోకాల్లో ఎన్నో రకరకాల విమానాలు ఉంటాయి. ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక్కడ ఉన్న విమానాల్లో, అంటే ఈ స్వర్గంలో ఈ కైలాసంలో అక్కడ తిరిగే విమానాల్లో స్వర్గవాసులు అక్కడ ఏ పెట్రోలు డీజిల్ ఏది వేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఫ్యూయల్ ఏది అవసరం లేదు, మిషను ఏం అక్కర్లేదు, అంతా కూడా వెళ్ళడానికి ప్రయాణించే మంత్రాల ద్వారా ఆ విమానాల్లో వాళ్ళు ప్రయాణిస్తారు. మంత్రాలు జపించడం ద్వారా ఎక్కడ కావాలంటే ఆ విమానం అక్కడికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఒక చోట ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి కూడా వెళ్ళొచ్చు ఆ విమానాల్లో వాళ్ళు. సో మన విమానాల్లో ఏంటంటే అంత సామర్థ్యం లేదు ఇంకా. సో ఇంకా మన విమానాల్లో అంటే మిషను ఇంకా అందులో కొంచెం ఫ్యూయల్ వేసి వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ స్వర్గంలో నివసించే వారి యొక్క ఐశ్వర్యం కానీ ఇంద్రియాలని భోగించడానికి కావాల్సిన వస్తువులు కానీ ఈ యొక్క భూమి మీద ఉండేదానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందన్నమాట భోగించడానికి అన్ని రకాల సువిధలు. ఇంకా కొన్ని లోకాలు సిద్ధ లోకాల్లో అయితే అక్కడ ఉన్న వ్యక్తులకైతే విమానాలు కూడా అవసరం లేదు. విమానాలు లేకుండానే వాళ్ళకి సిద్ధు ఇంత సిద్ధి ఉంటుందంటే ఆకాశంలో వాళ్ళు ప్రయాణించగలరు అన్నమాట విమానాలు లేకుండానే. సో ఇదన్నమాట పై లోకాలు ఉండే సువిధలు.
హిత్వా యక్షేశ్వర పురీం వనం సౌగంధికం చతత్ ద్రుమై కామద్ధుగైర్ హృద్యం చిత్రమాల్య ఫలచ్ఛదైః.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఉన్న దేవతలు అందరూ ఇక్కడ వస్తున్నారు కదా ఇప్పుడు శివుడి దగ్గర క్షమాపణ అడుక్కోవడానికి. సో శివుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో ఆ వనాల నుంచి మధ్యలో నుంచి సౌగంధిక వనం నుంచి ఇప్పుడు వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అక్కడ ఎన్నో రకాల పువ్వులు ఫలాల చెట్లు ఇంకా కల్ప వృక్షాలు కూడా ఉన్నాయంట. అలా అలాంటి ఆ ప్రదేశం నుంచి ఆ వనం నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి కుబేరుడి యొక్క రాజ్యం కూడా కనిపిస్తుందంట కొంచెం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కైలాసం దగ్గరే కుబేరుడి యొక్క నివసించే స్థలం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. మనం ఇది మళ్ళీ మనము 5వ స్కందంలో మనం చదువుకుంటాం అప్పుడు మొత్తం మన విశ్వం అంతా కూడా ఎలా ఉందని అక్కడ మనకు కనిపిస్తుంది. కైలాసం పక్కనే ఈ కుబేరుడు ఉండే స్థలం కూడా ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనకి ఇవన్నీ అర్థమవుతున్నాయి, కుబేరుడు ఉండే చోటు కైలాసానికి దగ్గరలో ఉంది అని. మనకు బ్రహ్మ సమితిలో మనం విన్నాము కల్పవృక్షాలు ఉంటాయని, అవునా? కృష్ణలోకంలో అలాంటి కల్పవృక్షాలు ఇక్కడ శివుడి లోకంలో కూడా ఉన్నాయని ఇక్కడ వర్ణించారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కామధుగైర్, అంటే మీరు ఏ ఇచ్చ కోరుకుంటే అవి ఆ ఇచ్చని పూర్తి చేసే చెట్లు. సో అంటే ఇక్కడ కైలాసం మనకి చూస్తే సుమారుగా మనకు కృష్ణలోకం, కృష్ణుడు ఉండే లోకం గోలోకం లాగానే కనిపిస్తుంది అని ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా రాశారు తాత్పర్యంలో. రక్తకంఠకగానిక స్వరమండిత షత్పదం కలహంస కులప్రేష్టం కరదండ జలాశయం. సో ఆ యొక్క దివ్యమైన వనంలో ఎన్నో రకరకాల పక్షులు, వారి యొక్క నెక్ గొంతు రకరకాల రంగుల్లో ఉందంట. ముఖ్యంగా ఇక్కడ రెడ్డిష్ కలర్, ఎరుపు రంగులో ఉందంట. ఇంకా అవి ఎంతో మంచి మంచి శబ్దాలని చేస్తున్నాయంట. అక్కడ ఉన్న భ్రమరలు కూడా రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. ఇంకా అక్కడ ఉన్న కొలనులో కూడా ఎన్నో రకరకాల హంసలు కూడా రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. అక్కడ ఎన్నో రకరకాల పద్మపు పువ్వులు ఉన్నాయి. సో ఇదంతా ఎంతో సౌందర్యవంతంగా ఉన్న దృశ్యం అని ఇక్కడ చెప్తున్నారు. వనకుంజర సంగృష్ట హరిచందన వాయున అది పుణ్యంజన స్త్రీనా ముహు ఉన్మతయాన్మన. సో ఇక్కడ ఉన్న మొత్తం వాతావరణం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, ఎంత సౌందర్యంగా ఉంది, ఆకర్షణీయంగా ఉందంటే, అక్కడ ఉన్న ఏనుగులన్నీ కూడా ఆ యొక్క గంధపు వృక్షాల యొక్క వనం నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న గాలులు వీస్తున్నాయి. దాని ద్వారా ఆ గాలులు వీస్తున్నంతో ఆ గాలులు ఎటువంటి వాతావరణం ద్వారా ఎన్నో రకరకాల అప్సరసలకు కూడా వారి యొక్క మనస్సు అంతా కూడా విచలితం అయిపోతుందంట. సో ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మొత్తంలో కూడా ఎక్కడైనా మంచి ఎంతో సౌందర్యమైన వాతావరణం ఉంటే దాని ద్వారా ఈ కామవాసన జాగృతమవుతుంది మనస్సుల్లో. భౌతికవాదులు వ్యక్తుల్లో ఈ కామవాసన అనేది జాగృతమవుతుంది. అదే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంతో వర్ణన ఇచ్చారు, ఇక్కడ మొత్తం వర్ణన ఇచ్చారు. సో ఇలా భౌతిక జగత్తులో ఎక్కడైనా సరే మంచి మంచి వర్ణ సౌందర్యమైన ప్రదేశం, వాతావరణం అన్నీ ఉంటే దాని ద్వారా భౌతికవాదుల్లో అంటే కర్మీల్లో, భక్తుల్లో, మనుషుల్లో ఈ కామవాసన జాగృతం అవుతుంది. కానీ చిన్మయ జగత్తులో, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎంతో ఐశ్వర్యం సంపద, ఇక్కడికన్నా ఎన్నో రేట్లు సౌందర్యం, ఐశ్వర్యం, సంపద, అన్ని రకాల సువిధలు, మంచి వాతావరణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా కూడా మరి స్త్రీలు సౌందర్యవంతంగా ఉంటారు. ఈ స్వర్గంలో ఉండే కన్నా స్త్రీల కన్నా కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటారు స్త్రీలు పురుషులు అక్కడ వ్యక్తులు చిన్మయ జగత్తులో, అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ అక్కడ వాళ్ళు ఇలా ఒకరికొకరికి ఇలా శారీరకంగా ఆసక్తులైపోయి ఈ కామవాసన అనేది వాళ్ళ నాట్లు అక్కడ జాగృతం అవ్వదు. ఇంత దీనికన్నా ఎన్నో రేట్లు అక్కడ అద్భుతమైన సౌందర్యవంతమైన అన్ని రకాల సువిధలు, వాతావరణం ఉన్నా కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇలా ఇంద్రియాలని భోగించాలి అనే ఇలాంటి కామవాసన అనేది జాగృతం కాదంట. ఎందుకంటే పరం దృష్ట్వా నివర్తత. ఎందుకంటే అక్కడ అందరికి కూడా ఆధ్యాత్మిక క్లారిటీ, కామం పట్ల వారికి ఏమాత్రం ఇంకా ఆసక్తి ఉండదు. ఎందుకంటే దీనికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఆసక్తి అంటే ఆనందాన్ని కలిగించే రుచి వాళ్ళకి తెలిసిపోయింది, దొరికిపోయింది. పరం దృష్ట్వాని పడుతుంది. సో ఇంకా పరం, దీనికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి దాటి పట్ల రుచి కలిగిపోయింది. అందుకనే దీని పట్ల వాళ్ళకి ఆకర్షణ అనేది ఇంకా ఉండదంట. సో ఇది పెద్ద తేడా అన్నమాట. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో, ఇక్కడ భౌతిక ప్రపంచంలో డిఫరెన్స్ ఏంటంటే వ్యక్తుల యొక్క చేతన ఏంటంటే అలా అన్ని రకాల వస్తువులు ఉన్నా కానీ వాళ్ళు అక్కడ భోగించాలనే కోరిక పుట్టదు. ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక భగవంతుడి సేవలో వాటి పట్ల ఎంతో అభిరుచి ఉంది కనుక, కలిగింది కనుక. అది ముఖ్యమైన తేడా అన్నమాట. సో మనకి కూడా అలా భగవంతుడి పట్ల అభిరుచి కలిగితే, సేవ, భగవంతుడి సేవ చేసుకోవడంలో, భక్తి మార్గంలో, భక్తి చేసుకోవడంలో మనం కనుక రుచి సాధించగలిగితే, అప్పుడు మనకి భౌతిక సుఖాలు, భౌతిక జీవితం పట్ల కూడా పెద్దగా ఆసక్తి అవేమి కూడా మనకు ఉండవన్నమాట. అది పాయింట్. వైఢూర్యకృత సోపాన వాప్య ఉత్పల మాలిని ప్రాప్తం కిం పురుషైర్ దృష్ట్వా ఆరాత్తదృశుర్వటం. సో అక్కడ ఎన్నో రకాల నదులు ఉన్నాయి కదా, కొలనులు ఉన్నాయి కదా, అందులో బేదింగ్ ఘాట్స్ అంటే నది ఒడ్డున, అంటే నది కూడా కాదు ఇంకా అక్కడ ఉన్న కొలను ఒడ్డున అన్ని కూడా మంచిగా స్టేర్ కేస్ అంటే మెట్లు ఉంటాయి కదా, మెట్లు అన్నీ కూడా వైడూర్య మణితో తయారైనంట, అంటే ఏ కొలనులోకి అయితే దారి తీస్తాయో మెట్లన్నీ కూడా. ఇంకా అక్కడ ఉన్న నీళ్ళల్లో అన్ని కూడా పద్మ పువ్వులు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అటువంటి స్థలాలన్నీ సందర్శించుకుంటూ చూసుకుంటూ ఒక పెద్ద బ్యానియన్ ట్రీ, ఇక్కడ ఏం రాశారంటే వటం, వటవృక్షం దగ్గరికి చేరుకున్నారంట. ఒక పెద్ద వటవృక్షం ఉందంట, ఆ వటవృక్షాన్ని దగ్గరికి చేరుకున్నారంట. సో మరి ఇప్పుడు అంటే శివుడి దగ్గర చేరుకున్నారు బేసికలీ, ఎందుకంటే అక్కడ ఉంటాడు శివుడు. సో అక్కడ ఏం చూశారు, ఆ వటవృక్షం గురించి వర్ణన, ఇంకా శివుడి గురించి వర్ణన, ఇంకా అక్కడ దాని తర్వాత బ్రహ్మదేవుడే ప్రార్థించుకునే ప్రార్థన, ఇవన్నీ కూడా వచ్చే ముఖ్యాంశాలు మిగతా శ్లోకాలు ఈ అధ్యాయంలో. సో అది మనం నెక్స్ట్ అధ్యాయం, నెక్స్ట్ చాప్టర్ సారీ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామంట, అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి జయ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ, సంవేత గౌరవ భక్త వృందికి జయ, నితాయ గౌర సీతనాథ ప్రేమానంది హరి హరి. నోరు ఎండకపోతుంది.